தூய்மை ஆத்மாவுக்கு வந்து விடுற. பகவான்சுடு உன்னாடா லேடான விஷயம் அட்ட நினச்சு நேனு உன்னத நீக்கு தெரிவிச்சுட்டாங்க. ఆ నేను నీ సొంత సమస్య, ఆ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకో, డైరెక్ట్ గా నువ్వు ఫేస్ చేయి. అది ఏదైనా తలంపు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి దాన్ని ఫేస్ చేయి. అది ఆ శక్తి నీకు లేదా ఇతర మార్గాలు అవలంబించు. లేకపోతే భక్తి, లేదా ధ్యానం, మరొక మార్గం, మరొక మార్గం, ఏదో ఒక ఉపాసన, ఇది నీకు ఇష్టమైన మార్గాన్ని నువ్వు అవలంబించు. దీన్ని ఫేస్ చేసే శక్తి నీకు లేనప్పుడు ఇతర మార్గాలు లేవని నేను చెప్పటం లేదు. ఇది డైరెక్ట్ సరళమైన మార్గం, ఇది సూట్ అయిన మార్గం అని చెప్పి దీన్ని ఫేస్ చేయగలిగితే దీన్ని ఫేస్ చేయి. నువ్వు ఈ నేను ఫేస్ చేయగలిగితే నువ్వు ఫేస్ చేయి. అంటే వీడు అంటున్నాడంటే నేనంటే ఎవడో నాకు తెలుసునండి, ప్రశ్నించేవాడు ఏమంటున్నాడంటే నేనంటే ఎవడో నాకు తెలుసునండి. ఆయన కష్టాలు తప్పటం లేదు, బాధలు తప్పటం లేదు, దుఃఖాలు తప్పటం లేదండి, ఎక్కడ చూసినా దుఃఖమే అంటున్నాడు. మీరు ప్రశ్నించేవాడు ఏమంటున్నాడంటండి, ఈ నేనెవడో మీరు నాకు చెప్పక్కర్లేదండి, ఈ నేనెవడో నాక తెలుసండి, నాకు తెలిసినాక నాకు దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ఆవేదన వస్తుంది అని ఈ ప్రశ్నించేవాడు అంటున్నాడు. అంటే ఏంటి ఈ ప్రశ్నించేవాడి ఉద్దేశం ఏంటని, వాడు ఏదైతే నేను అనుకుంటున్నాడో ఆ నేనే వాడని అనుకుంటున్నాడు. అంటే ఈ నేనేంటో నాకు తెలిసినా అయినప్పటికీ నాకు దుఃఖం తప్పటం లేదు, బాధలు తప్పటం లేదు అని అంటున్నాడు. ఏదైతే మనం నేను అనుకుంటున్నాం ఆ నేనే కనుక నిజమైతే దుఃఖం వెంటనే నశిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఏదైతే మనం నేను అనుకుంటున్నాం అది నిజం కాదు. అది నిజం కాదు కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. అసత్యంలోంచి దుఃఖం వస్తుంది కానీ సత్యంలోంచి దుఃఖం రాదు. అశాశ్వతంలోంచి దుఃఖం వస్తుంది కానీ శాశ్వతంలోంచి దుఃఖం రాదు. అంటే మీకు ఏ నేనైతే ఇప్పుడు ఏదైతే మనం నేను అని అనుకుంటున్నామో అది నిజం కాదు. అది నిజమైతే మనిషికి దుఃఖమే రాదు అసలు. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే నేననే భావం, నువ్వేదైతే నేనే ఉంటున్నావో అది కళంకంతో కూడినది, అది మట్టితోటి, బూడితోటి, బురదతోటి కూడినది. ఈ నేనేరా నీ నోటినంత బురద చేస్తుంది. ఏమి వండర్ఫుల్ టీచింగ్ చూడండి. మన నోటిని బురద చేసేది ఈ నేనేనట్టండి. మనం ఉదయం మొదలు సాయంత్రం దాకా మాట్లాడే మాటలు ఎన్ని మాటలు మనం కరెక్ట్ గా మాట్లాడతాం? రాగద్వేషాలు లేకుండా, ఇతరుల మీద అసూయ లేకుండా, అప్స్ డౌన్స్ లేకుండా, బ్యాలెన్స్డ్ ఎన్ని మాటలు మాట్లాడతాం? మీరు ఉదయం మీరు వేకింగ్ స్టేట్ లోకి వచ్చిన మొదలు మళ్ళీ స్లీపింగ్ స్టేట్ లోకి వెళ్లే వరకు ఎన్ని మాటలు మీరు కరెక్ట్ గా మాట్లాడతారు చెప్పండి? మనం ఏదో అనుకుంటున్నాం, మన మాటలే మన నోటిని బురద చేస్తాయి. మనం చేతితో చేసే అనవసరమైన పనులు మన చేతిని బురద చేస్తాయి. ఈ నేనేరా నీ కళ్ళకి బురద అంటించింది, నీ నోటికి బురద అంటించింది, నీ చేతికి బురద అంటించింది ఈ నేనే. ఈ నేను చూసి పొంగిపోతా ఉంటారు. ఇందులో ఏముందో అది కలుషితమైనది, కల్మషమైనది. అసలు మనలో స్వచ్ఛంగా మాట్లాడేవాడు ఎంతమంది ఉన్నారు అసలు? ఇది ఇష్టం ఉంటే ఒక మాట, ఇష్టం రాకపోతే ఒక మాట. అది నిదానంగా సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ను సబ్జెక్ట్గా తీసుకుని మాట్లాడేవాడు ఎంతమంది ఉన్నారు? అంటే నీ నోటిని బురద చేసేది ఇదే, నీ చేతుల్ని బురద చేసేది ఇదే, నువ్వు చేసే పనిని కూడా ఇది బురద చేస్తున్నారా? నువ్వు పనికొచ్చి పనులు చేస్తున్నావు అంటే నీ పనికొచ్చి పనులు చేయనివ్వడం ఈ నేను జయగతమైన నేను. కృష్ణుడు అంటాడు గీతలో వండర్ఫుల్ గా చెప్తాడు చోట, కర్మ మార్గంలో కూడా మోక్షం వస్తుంది. స్వామివారు అంటారు, వాసుదేవ స్వామివారు, కర్మ మార్గంలో కూడా మోక్షం వస్తుంది. నీకు లోపల ఉన్నాను, వెలుపల ఉన్నాను. భగవంతుడు చెప్తున్నాడండి, నీ లోపల ఉన్నాను, వెలుపల ఉన్నాను, అంతటా ఉన్నాను. ఆ క్లారిటీ చూడండి. నీ లోపల ఉన్నాను, వెలుపల ఉన్నాను, అంతటా ఉన్నాను అంటే అంతటా వ్యాపించి ఉన్నాను. నాలుగుంచి జీవకోటి అంతా వస్తుంది, కానీ నాలుగుంచి వస్తానన్న సంగతి జీవుడు మర్చిపోతున్నాడు. నన్ను చేరుకోవాలంటే నన్ను స్మరిస్తూ నువ్వు చేస్తున్న పనికి ఫలాన్ని నాకు అర్పిస్తూ ఉంటే కాలక్రమంలో నువ్వు నన్నే పొందుతావు. అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు, అంతేకాదు సోమరతనంగా లేదు, మొత్తం జీవకోటి అందరికీ ఆయనలోంచే జీవులన్నీ ఉద్భవిస్తున్నాయి. ఆయనలోంచే జీవులన్నీ ఉద్భవిస్తున్నాయి. నీ ప్రవృత్తి చూడను. మనం ఉదయం పొద్దున లాగానే కాఫీ టైంకి మనకు కాఫీ,
కాఫీ గుర్తుకొస్తుంది. కొన్ని మెకానికల్గా మామూలుగా మన అలవాటు ప్రకారం చేసేస్తాం అవి. అంటే కొంతమంది కామ్యకర్మలు ఎలా చేస్తారో అలాగే నిష్కామకర్మ ఎవడైతే చేస్తున్నాడో వాడికి మనసులో ఉన్న కాలుష్యం పోతుంది. కామ్యకర్మ చేసేవాడు ఎంత సహజంగా చేస్తున్నాడో అలాగే నిష్కామకర్మ కూడా అంత సహజంగా కనుక కూడా చేస్తే, అంత సరళంగా కనుక చేస్తే, ఏదో ఎవరి మెప్పుల కోసమో డాబు కోసమే కాకుండా అంత సరళంగా కనుక నిష్కామకర్మ అంటే ఇతరుల మెప్పు కోసం కాకుండా పని కోసమే చేస్తూ ఆ ఫలితాన్ని ఈశ్వరార్పణంగా అంటే నీకు ఆధారంగా ఉన్న పరమేశ్వరుడు ఎవడో ఆ పరమాత్మ ఎవడో ఆ పరమాత్మ యొక్క ప్రీత్యర్థం ఆ పరమాత్మ సంతోషం కోసం నువ్వు పని చేస్తూ ఉండాలి. బాగా ఆ కర్మ సిద్ధాంతం మీరు బాగా అర్థం చేసుకోండి. మనందరం పని చేయాలి, ఆ పనికి ఏదో ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు ఈశ్వరార్పణం చేయటం మానేసి ఫలితాన్ని మీరు భోగిస్తున్నారు. భోగించినప్పుడు అప్పుడు మీ ఈ నేను కలుషితం అవుతాను. ఏనండి, మనం ఏదైతే నేను అంటున్నామో ఆ నేను కలుషితం అవుతుంది, ఇంద్రియాలు కలుషితం అవుతుంది, మనస్సు కలుషితం అవుతుంది, తలంపులన్నీ కలుషితం అవుతుంది. కృష్ణుడు అంటాడు గీతలో, ఇది కేవలము ఇంద్రియాలను సంతోషపరచడానికే చేసే పనులు చేసేవాళ్ళక జ్ఞానం, వీళ్ళకు అయ్యా జ్ఞానం, ఈ కూలి వాళ్ళక జ్ఞానం, కేవలం పని ఏమిటో చనిపోయే వరకు వాడి మనిషికి పని లేదు, వాడి ఇంద్రియాలను వాడు సంతోషపరచడానికే మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు, వాడు అందుకే బతుకుతున్నాడు. కొంతమంది ఏదన్నా కలిసి రాకపోతే మాట మాట్లాడరండి అసలు. కొంతమంది అసలు వాళ్ళు కలిసి రాదనుకుంటే మాట మాట్లాడొద్దు అయ్యా, మా వంక చూసుకుంటే నవ్వంటే నవ్వరు, మరి ఈ నవ్వటం కూడా వేస్తాను. వీళ్ళక జ్ఞానం, భగవంతుడు సంతోషించడం కోసం ఎవడు పని చేయటం లేదు, వాడి ఇంద్రియాలు సంతోషిస్తే సరిపోతుంది వాడికి, వాడు అహంకారం సంతోషిస్తే అహంకారం కొంచెం ఉబ్బితే సరిపోతుంది. వీళ్ళకి ఆత్మజ్ఞానమా, వీళ్ళకి వైకుంఠమా, వీళ్ళక నారాయణుడు ప్రార్థించేది. వాడు ఎంతటి వాడైనా, వాడి సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ ఎటువంటిది అయినప్పటికీ కేవలం కర్మఫలాన్నే ఆశ్రయించి పనిచేస్తే వాడు కూడివాడు, వాడు భక్తుడు కాదు కూడివాడు. అంటే మనకి ఎంతో కొంత భక్తి ఉంది, ఇంకా పూర్ణ భక్తి లేదు మనకి, అంతకే ఇంకా జ్ఞానం కలగటం లేదు. అంటే నువ్వు ఏదైతే నేను నేను అది కళంకంతో కూడినది, నిష్కళంకమైంది కాదు, అది దేహంతో ఇంద్రియములతో తాదాప్యం పొంది ఉంటుంది. అందులో కల్మషం అంతా ఆ దేహగతమైన నీళ్ళు ఉంది, కలుషితం అంటే అక్కడే ఉంది, హెచ్చుతగ్గులన్నీ అక్కడే ఉన్నాయి. శరీరంతోనే ఇంద్రియాలతోనే అది శరీరంతో ఇంద్రియాలతో తాదాప్యం పొందుతూ ఉంటుంది. ఆత్మ అంటే ఏంటి, ఈ దేహమే అనుకుంటుంది. ఇది చెబుతున్నట్టు నీ నేను ఏది కలుషితమే, నేను ఏం చెబుతున్నట్టుండే, ఆత్మ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, దేహమే అంటే చెబుతున్నట్టున్నది. ఇంకేమి లేదు, దేహం ఒకటే ఉంది, ఈ దేహం తప్పించి ఏమి లేదు. నువ్వు ఏదైతే ఆత్మ అనుకుంటున్నావో, చైతన్యం అనుకుంటున్నావో, ఈ దేహమేది సర్వస్వం, ఈ దేహమే అంటే దేహం వేరు ఆత్మ వేరు అనే బుద్ధి కూడా ఈ కలుషితమే, నేను మనకు కలగనివ్వదు. ఈ దేహగతమే నేను కల్పించేదంతా మాయది. ఈ ద్వైతాన్ని తీసుకొచ్చి నువ్వు వేరు నేను వేరనే భేదబుద్ధి తీసుకొచ్చేది కూడా అదే, నేను కలుషితమై నేనే. అది భేదబుద్ధి కల్పించేది అదే, మాయని కల్పించేది అదే, ఆ మాయలో విహరించేది కూడా అదే. ఈ కలుషితమే నేను మాయని కల్పిస్తుంది, మాయని కల్పించడమే కదా అందులో విహరిస్తుంది. ఈ బడాయి మాటలకే నీకు పెద్ద జబ్బు చేసిందనుకో, భగవంతుడు అంటాడు నీకు పెద్దగా జబ్బు చేసిందనుకో, జబ్బు చేస్తే ఆ జబ్బుకి తగ్గ మందులు వాడాలి. అంతేకాని పైన కొబ్బరి నూనె రాస్తే తగ్గిపోతుందా? జబ్బు బడా జబ్బు అనుకోండి, నీకు పెద్ద జబ్బు చేసిందనుకోండి, ఆ జబ్బుడికి పైన కొబ్బరి నూనె రాస్తే తగ్గిపోతుందా? ఆ పెద్ద జబ్బు తగ్గడానికి తగిన మెడిసిన్ వాడాలి నీకు. ఆ జబ్బు తగ్గడానికి ఎంతో కొంత ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, దాని తాలూకు పచ్యం చేయాలి. ఇంత గొడవ పడితేనే కానీ మామూలు జబ్బు తగ్గితే, అంటే మీరు ఎంత సాధన చేస్తే భవదర్పితంగా అంటే భగవంతుడు సంతోషించడానికి ఎన్ని మంచి పనులు చేస్తే ఈ జన్మించడం మరణించడం జన్మించడం ఈ పెద్ద జబ్బు ఎప్పుడు తగ్గుతుందిరా మీకు? ఇది పెద్ద జబ్బు, ఇది మన శారీరకానికి వచ్చిన జబ్బే. ఎంత కృషి చేస్తేనే కానీ ఆ రోగం తగ్గదు. ఆ మందు వాడాలి, పచ్యం చెయ్యాలి, దానికి ఎంత తపస్సు చేయాలి. మామూలు జబ్బు కూడా తగ్గాలంటే, చిన్న చర్మవ్యాధి తగ్గాలంటే మీకు దానికి ఎంతో కృషి చేయాలి. ఏదో మందులు ఇస్తున్నామని మీకు అంత తొందరగా తగ్గదు, 6 నెలలు పట్టవచ్చు, 1 సంవత్సరం పట్టవచ్చు అని చెప్తూ ఉంటారు స్కిన్ డాక్టర్స్. అదేవిధంగా ఇది మామూలు జబ్బే, నీ శరీరానికి వచ్చే జబ్బుకి ఎంతో కృషి చేయాలి తగ్గడానికి. ఈ మరణించడం, జన్మించడం, జన్మించడం, మరణించి శరీరం జన్మిస్తుంది, మరణిస్తుంది, మళ్ళీ మళ్ళీ జన్మిస్తావు నువ్వు. ఇది పెద్ద జబ్బు. ఇది ఈ పెద్ద జబ్బు మామూలుగా సామాన్య మందులు వల్ల తగ్గేది కాదు. దానికి తగిన సాధన, దానికి తగిన పుణ్యం, దానికి తగిన సత్కర్మ, దానికి తగినటువంటి సత్పురుషులతో సహవాసం, అటువంటి గురువులతో నీకు సహవాసం దొరికినప్పుడు కదా పెద్ద జబ్బు నీకు తగ్గేది. ఆచార్యుల వారు పీఠాలు స్థాపించి, శంకరాచార్యుల వారు అంటారు, పీఠాలు స్థాపించి పీఠాధిపతి అంటే ఉట్టి మాటలు చెప్పడం కాదు, భగవద్గీతలో శ్లోకాలు అప్ప చెప్పడం కాదు. పీఠాధిపతి పీఠాధిపతి అంటే భగవద్గీతలో శ్లోకాలు చదవటం, అప్పుడు సంస్కృతం నేర్చుకుని ఆ శ్లోకాలు అప్పగించడం కాదు అయ్యా. వాడు శుచయ్య ఉండాలి. వాడు చెప్తాడు ఎవడు పీఠాధిపతి ఉండాలంటే భవిష్యత్తులో కేవలం పాండిత్యం ఉంటే సరిపోదు, వాడు శుచయ్య ఉండాలి. ఆచార్యులు వారు చెప్తారు ఆ పీఠం పీఠాలు స్థాపించినప్పుడు అక్కడ లోపల శుచి ఉండాలి, బయట శుచి ఉండాలి. పాత్ర లోపల బాగుండాలి, బయట బాగుండాలి. లోపల వాడు మనస్సు శుచిగా ఉండాలి, బయట శుచిగా ఉండాలి. వాడు అంటే శుచి అంటే పరమ పవిత్రుడై ఉండాలి. వాడు అగ్ని జ్యోతులంతో సమానమై ఉండాలి. పుణ్య అగ్నిహోత్రంతో సమానం అనుకోండి, వాడి పరమ పవిత్రుడు అనుకోండి, వాడికి ఏకాగ్రత బాగుందనుకోండి, వాడి పీఠాధిపతి అవడానికి అంతటితో సరిపోడవాడు, వాడి హృదయంలో ఉన్న ఆత్మజ్యోతి వాడు దర్శించి ఉండాలి. ఎవరు ఆచార్యులు వారు మొట్టమొదటి పీఠాలు స్థాపించినప్పుడు చెప్పిన మాటలు ఎందుకు ఇవాడు జ్ఞాపకం వస్తున్నాడు? వాడు లోపల ఉన్న ఆత్మజ్యోతి, ఆ ఆత్మానుభవం, వాడికి ఆ చైతన్య అమృత అమృతత్వం వాడికి అనుభవంలో ఉండాలి. ఆ పీఠాధిపతి ఇంద్రియాలు వాడి యొక్క స్వాధీనంలో ఉండాలి. అంటే సర్వసాధారణంగా మన ఇంద్రియాలు చెప్పినట్టు మనం వింటాం, కానీ పీఠాధిపతి అలా కాదు. పీఠాధిపతి చెప్పినట్టు వాడి ఇంద్రియాలు వినాలి. వాడి పీఠాధిపతికి ఆ లక్షణం కూడా ఉండాలయ్యా. వాడి లోపల వస్తువుని దర్శించుండాలి. లోపల వస్తువుని దర్శించుంటే సరిపోదు. ఆ లోపల ఉన్న వస్తువుని వాడు దర్శించి అనుభవించి అది ఇతరులకి చెప్పగల, ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగినటువంటి పాండిత్యం ఉండాలి. ఇక్కడ చెప్పాడు పాండిత్యం, ముందు పాండిత్యం కాదు. ఇతరులకి ఎక్స్ప్రెషన్, ఇతరులకి వాడుకున్న అనుభవాన్ని, వాడు ఏ ఆనందానైతే లోపల పొందుతున్నాడో, ఏ ఆత్మజ్యోతి అయితే వాడు దర్శించుకున్నాడో, అది నీకు దర్శనం, నీకు దర్శనం అయ్యేటట్టు నీకు టీచ్ చేయగలిగి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటేనే కానీ వాడు పీఠాధిపతి అవలేడు, దారిపోయేవాడు అందరి పీఠాధిపతులు కాదు అయ్యా అన్నాడు స్వాములు వారు, ఆచార్య స్వాములు వారు. అంటే పాండిత్యం ఎందుకంటే ఏదో గొప్పల కోసం కాదు, తను దర్శించిన వస్తువుని ఆ పాండిత్యంతో మేళవించి ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆ పాండిత్యం ఉపయోగపడాలి. అది పాండిత్యం అంటే నాకు బాధ వస్తానంటావు, నాకు కష్టం వస్తానంటావు, నాకు ఏదో దుఃఖం వచ్చేస్తాను అంటున్నావు. ఏ వస్తువుకైతే దుఃఖము లేదో ఆ వస్తువును తెలిసే వరకు ఏ మానవుడికి దుఃఖము నశించదు. ఏ వస్తువుకైతే దుఃఖము లేదో, ఏ వస్తువుకైతే దుఃఖము లేదో ఆ వస్తువును తెలుసుకునే వరకు ఏ మానవుడికి దుఃఖము నశించదు. ఎందుకంటే నాన్నగారు మీరు ఎలా మాట్లాడతారు, ఇప్పుడు మాకేం దుఃఖం లేదు, బాగానే ఉన్నాను, మీరు అనవచ్చు, మీ దుఃఖం వాయిదా పడతాను, కోర్టు వాయిదాలు. దుఃఖం టెంపరీగా మీకు లేకపోవచ్చు, ఎప్పుడోకప్పుడు దుఃఖం వచ్చి తీరుతుంది. ఏ వస్తువుకైతే దుఃఖం లేదో, ఏ వస్తువు అయితే దేశకాలాలకి అతీతము, ఏ వస్తువు అయితే అంతటా వ్యాపించి అనుగుణ అంతటా వ్యాపించి ఉందో, ఆ వస్తువు మీకు అనుగుణం అయ్యే వరకు ఏ రోజు ప్రతి జన్మలో కూడా మిమ్మల్ని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు వరకు దుఃఖం నశించే సమస్య లేదు. సామాన్యం కాదు. ఒకసారి మహాత్మా గాంధీ గారికి ఇవాళ మనం 500 రూపాయలలోనూ 100 రూపాయలు కాయితున్నాను, ఆయన బొమ్మలు చూసి ఏదో బాగానే ఉంది, నేను బొమ్మలు బాగానే కనిపిస్తున్నాయి అనుకుంటాం. ఆయనకి చెప్పులు దండలు వేశారు కొంతమంది. ఈయన జీవితంలో ఎన్నో అవమానాలు భరించాడు. గాంధీ గారికి కొంతమంది ఆయన జీవిత కాలంలో కొంతమంది ఆయన మెడలో చెప్పులు దండలు వేశారు ఆయన అవమానం చేయటానికి. అలాగా ఆయనకి సన్మానాలు చేశారు, సత్కారాలు చేశారు, అవమానాలు చేసి అవమానాలంటే చెప్పులు దండలు కూడా వేశారు. అయినప్పటికీ దాన్ని ఎక్కడ బ్యాలెన్స్ పోకుండా, ఆత్మదృష్టి ఆ జ్ఞాన దృష్టి పోకుండా అలా నిదానంగా ఉన్నారు కాబట్టి ఆ వైభవం. మీకు ఎవరైనా చెప్పులు దండిస్తే 6 నెలలు మీకు నిద్ర పట్టదు. చెప్పుడు దండి అక్కర్లేదు. నీకేమైనా కష్టమైన మాట ఎవరైనా అంటే నీకు 6 నెలలు నిద్ర పట్టదు. జీవితంలో ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు భరించాడు, అవమానాలన్నీ భరించాడు కాబట్టి మహాత్ముడయ్యాడు. గాంధీ గారు ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, 1-2 కాదు ఎన్నో అవమానాలు భరించాడు ఆయన జీవితంలో. అవమానాన్ని కూడా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాడు కాబట్టి ఆయన మహాత్ముడయ్యాడు. కోపం వచ్చినా, భయం వచ్చినా, లేకపోతే ఏదైనా అసూయ వచ్చినా, ఏదొచ్చినప్పటికీ, లేకపోతే రాగం వచ్చినా, ఏదొచ్చినప్పటికీ నీకు ఈ నేనని మూలతలంపే కారణం. నేను అని అంటున్నావు కదా, ఆ మూలతలంపు అదే కారణం. అది కూడా ఒక తలంపు. ఆ తలంపుకి భయం అనే తలంపు వస్తోంది, రోగం అనే తలంపు వస్తోంది, రాగం అనే తలంపు వస్తోంది, కోపం అనే తలంపు వస్తోంది. ఆ మొదటి తలంపుకి ఇతర తలంపులు నష్టాయి. ఆ మొదటి తలంపు నశిస్తేనే కానీ నీకు భయం పోదు, రోగం పోదు, రాగమే పోదు, కోపం పోదు. ఇది ఇక్కడ సబ్జెక్ట్. అణిగి ఉండటం వేరు, నశించటం వేరు. ఇప్పుడు మీకు కోపం ఉందనుకోండి, అణిగి ఉండటం వేరు, అది మూలంలో నశించటం వేరు. భగవాన్ ఏం చెప్తున్నారంటే, మిగతా విషయాలను నువ్వు అట్టిపెట్టువయ్యా, ఇది నేనే తలంపు ఉంది కదా, ఆ తలంపు నువ్వు విడిచిపెట్టకుండా పట్టుకో. తర్వాత దేవుడు దెయ్యం తర్వాత చూద్ది గాను, జన్మ పునర్జన్మ పుణ్యం పాపం తర్వాత ఆలోచింది గాను. ముందు నీకు నేననే తలంపు ఉంది కదా, తలంపుని గట్టిగా పట్టుకో. ఆ తలంపుని విడిచిపెట్టుకో. నేను అనే తలంపు ఉంది కదా, ఆ నేననే తలంపు నువ్వు గట్టిగా పట్టుకో. ఆ నేననే మూల తలంపుకి ఇతర తలంపులు రాకుండా చూసుకో. అది కూడా సాధనలో భాగం. నేను అనే మూల తలంపు ఉంటుంది, ఆ మూల తలంపుకి ఇతర తలంపులు రాకుండా చూసుకో. నువ్వు మనకి భగవంతుని తెలుసుకోవాలనుంటుంది, అర్థం చేసుకోండి. భగవంతుని మనకి తెలుసుకోవాలనుంటుంది, పాండిత్యము సంపాదించాలని ఉంటుంది, మరి సోషల్ స్టేటస్ పొందాలని ఉంటుంది, ఏదో అవ్వాలనుంటుంది. ఏది అవ్వాలని అనిపించడం మనకి ఈ మూల తలంపే కారణం. అంటే మనం భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆ భగవంతుని ఏనేనైతే తెలుసుకోమంటుందో ఆ నేనని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయము. బాగా అర్థం చేసుకోండి, నేను భగవంతుని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. భగవంతుని తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? నాలో ఉన్న మూలతలంపు అనుకుంటాను. ఆ భగవంతుని తెలుసుకుని మూలతలంపు ఎవరు? దాని విచారణ చేస్తే దాని మూలంలోకి వెళ్ళిపోతుంది. దాని మూలంలోకి వెళ్ళిపో, దాని మూలాన్ని ఎప్పుడైతే అది దర్శించిందో అప్పుడు అది నశిస్తుంది. అది నశించిన వెంటనే నీకు భగవంతుడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. గీతలో ఈ మాట రిపీటెడ్గా చెప్తాడు, నువ్వు పని చేస్తున్నావు, అయ్యో ఈ పని చేస్తున్నావు, దీనివల్ల స్వామి సంతోషించాలనే దృష్టి ఉండదు నీకు. నీ ఇంద్రియాలకు సంతోషం, నీ స్వార్థం ఉబ్బితే, నీ అహంకారం కొంచెం ఉబ్బితే సరిపోతుంది అనుకుంటున్నావు. అంటే నీ పని ఈశ్వర సంతోషం, ఈశ్వర ప్రీత్యర్థం నువ్వు చేయటం లేదు. నీ ఇంద్రియాలు ప్రీతి పొందటం, నీ అహంభావని, నీ మనస్సును ప్రీతి పొందటం కోసం, లేకపోతే లోకంలో మెప్పు కోసం చేస్తున్నావు. ఆ పని, నువ్వు చేస్తున్న పని ఈశ్వరుడి ప్రీతి కోసం చేస్తే నువ్వు పొందుతావు కదా, మోక్షం వస్తుంది కదా, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది కదా, నువ్వు మహర్షి అవుతావు కదా అంటాడు స్వామి. ఇప్పుడు మనం అందరం పని చేస్తున్నాం, ఎందుకు పని చేస్తున్నాం? ఈశ్వరుడు చూడ్డా. అయితే పని ద్వారా కూడా నువ్వు మోక్షాన్ని పొందొచ్చు. ఎప్పుడైతే సత్కర్మ చేస్తున్నావో ఆ సత్కర్మ కూడా నిష్కామంగా చేస్తున్నావు, అప్పుడు నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు నీకు చిత్తశుద్ధి కలిగితే నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. అదే పరమస్థితి. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ అని నువ్వు అనొచ్చు. అది మంచి పక్కే నువ్వు అనకూడదని కాదు. లేదా ధ్యానం చేయొచ్చు, లేకపోతే నువ్వు భజన చేయొచ్చు, జపించవచ్చు, ధ్యానం చేయొచ్చు, భగవంతుని స్మరించుకోవాలి అని అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడిని విచారణ చేయాలని నీకు బుద్ధి కలగటం లేదు. నువ్వు రామ రామ అనొచ్చు. ఈ రామ రామ అనే ఈ నేనెవరని విచారణ చేసే పద్ధతి దానికంటే ఉత్తమమైనది. దానికంటే ఇది ఉత్తమమైన సంగతి నీకు గ్రహింపుగా రావటం లేదు. అంటే ఒక్కోసారి ఇక్కడ ప్రమాదం ఎక్కడ వస్తుందంటే, మనం రామ 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 అంటాం అనుకోండి, అనకొచ్చాం. ఏది రామ అంటుంది? మన మూలతలంతే అంటుంది. లోపల ఉన్న నిజం రామ రామ అని అనదు. మనలోని మూలతలంతే రామ రామ అని అంటాడు. అలా అనొచ్చు, పర్లేదు, అలా అనొచ్చు. కానీ చివరికి ఏమవుతుందంటే, ఈ మూలతలంపు నిజమే, రాముడు నిజమే అనిపిస్తుంది. మూలతలంపు కూడా నిజమే అనిపిస్తుంది మనకి. కానీ ఏదైతే రామ 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 అని అంటాడో ఆ మూలతలంపు నువ్వు డినై చేసే శక్తి నీకు లేదు, దాన్ని డౌట్ చేసే శక్తి నీకు లేదు. ఏం చేసినా అదే నిజం అనేటువంటిది భావం నీకు లక్షలాది జన్మల నుంచి నీకు కూడా వస్తుంది. నువ్వు ధ్యానం చేయొచ్చు. అది కూడా మనసుకు సంబంధించినటువంటి అది వ్యాపారమే, మనసుకు సంబంధించినటువంటి భావనే. నువ్వు విచారణ చేయలేనప్పుడు ధ్యానం చెయ్యి, విచారణ చేసే శక్తి నీకు లేనప్పుడు ధ్యానం చెయ్యి, విచారణ చేసే శక్తి ఉన్నప్పుడు ధ్యానంతో పని లేదు, జపంతో పని లేదు. నా మనస్సు, నా బుద్ధి, నా ఇంద్రియాలు, నా శరీరం, నా ఎరుపు, నా నలుపు ఇలా అనుకుంటాం అంతే కదా. నా మనస్సు ఇలా చెప్పింది ఇలాగంటాం, లేకపోతే నా బుద్ధి ఇలా చెప్పింది అలాగంటాం, ఇలా అనుకుంటాం కదా. నా బుద్ధి, నా శరీరం, నా కలరు, కలర్ తోటి ఏకాత్వం తాదాత్వ్యం పొందుతుంది. ఈ నేను కలర్ తోటి కూడా తాదాత్వ్యం పొందుతుంది, తర్వాత నీకు బుద్ధితోడు తాదాత్వ్యం పొందుతుంది, మనస్సుతోడు తాదాత్వ్యం పొందుతుంది. నీ కలరతోడు తాదాత్వ్యం పొందే ఈ నేను, నీ బుద్ధితోడు తాదాత్వ్యం పొందే ఈ నేను, నీ మనస్సుతోడు తాదాత్వ్యం పొందే ఈ నేను. అంటే నువ్వు బుద్ధి గురించి ఆలోచిస్తున్నావు, మనస్సు గురించి ఆలోచిస్తున్నావు, దేహం గురించి ఆలోచిస్తున్నావు, నీ కలర్ గురించి ఆలోచిస్తున్నావు, నీ ఇష్టాయిష్టాల గురించి ఆలోచిస్తున్నావు, వీటిలన్నింటితో తాదాత్వ్యం పొందే ఆ నేను విడిచిపెట్టేస్తున్నావు. మీరు ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, కలర్ బాగుంది అనుకోండి, మీరు చాలా బాగున్నారంటే వాడికి ఏమొస్తుంది, సంతోషం వస్తుంది. పాపం పెళ్లి కూతురిని ఎవరైనా పెళ్లి కూతురు ఏం బాగోలేదండి అనండి మీరు, పాపం ఆ పెళ్లి కూతురు బెంగ పెట్టుకుంటుంది, బాధపడుతుంది పాపం. ఇంచేత ఆ పెళ్లి కూతురులో నేను ఉంది కదా, ఆ పెళ్లి కూతురులో నేను ఆ కలర్తో తాదాత్వ్యం పొందుతుంది. అయితే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, నా మనస్సు అంటున్నావు కదా, నేను లేకుండా మనస్సు లేదు, నా బుద్ధి అంటున్నావు, నేను లేకుండా బుద్ధి లేదు, నా కలర్ అంటున్నావు, నేను లేకుండా కలర్ లేదు. అంటే అది నువ్వు నిశ్చలంగా నిర్మలంగా ఉండి అన్నిటితో తాదాత్వ్యం పొందుతున్నా ఆ నేను ఎవడనో విచారణ చెయ్యి. నేను వచ్చాక మనసు వచ్చింది, నేనైనా తలంపు వచ్చాక మనసు వచ్చింది, నేనైనా తలంపు వచ్చాక బుద్ధి వచ్చింది, నేనైనా తలంపు వచ్చాక నీకు శరీరం వచ్చింది, నేనైనా తలంపు వచ్చాక కలర్ వచ్చింది. అంటే అది నేను నువ్వు విచారణ చెయ్యి అయ్యా. ఆ మొదటి తలంపు నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఆ మొదటి తలంపుని నువ్వు పట్టుకుని, అంటే నీ దేహంతో కానీ, నీ కలర్తో కానీ, ఇష్టాయిష్టాలతో కానీ, నీ బుద్ధితో కానీ, మనస్సుతో కానీ అది తాదాత్వ్యం పొందకుండా తను తానుగా మూల తలంపు ఇటన్నిటితోటి ఆ మూల తలంపుని సెపరేట్ చేసి దాన్ని పట్టుకుని నువ్వు అలాగే ఉంటే, ఆ మూల తలంపుని నువ్వు పట్టుకుని అలాగే ఉంటే అది నిర్మలం అవుతుంది. అది ఎంత నిర్మలం అవుతుందో, అది ఎంత నిశ్చలం అవుతుందో, అది ఎంత ఏకాగ్రం అవుతుందో, అప్పుడు దాని లోపలికి దాని మూలంలోకి ఉపసంహరించబడి అది మాయమవుతుంది, అది అదృశ్యమవుతుంది. అంటే ఇక్కడ భగవాన్ చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, నేనుకు సంబంధించిన పరిశీలన లేదు, అది దేనితో తాదాత్వ్యం పొందుతుందో దాని గురించి ఆలోచిస్తున్నావు కానీ దీని ఆలోచన వదిలేస్తున్నావు అని. ఇది మీరు ఫాలో అవ్వండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ నేను గురించి, ఆ మూల తలంపు గురించి పరిశీలన మీకు లేదు, ఆ మూల తలంపు దేనితో తాదాత్వ్యం పొందుతుంది అది మీకు ఇష్టంగా ఉంది కానీ దీన్ని వదిలేస్తున్నారు మీరు. అది మనం ఇక్కడ మనం మొగల్తూరులో చెప్పుకున్నాం, నాకు కెమిస్ట్రీ ఇష్టం, నాకు మ్యాథమెటిక్స్ ఇష్టం, అయితే నాకు ఫిజిక్స్ ఇష్టం, నాకు ఫిలాసఫీ ఇష్టం, అయితే సైకాలజీ ఇష్టం, నీకన్నీ ఇష్టమే, నీకు ఆ నేననే ఆ నేను కంటే ఇష్టమా? నీకు కెమిస్ట్రీ ఎంత ఇష్టం నీకు, ఆ నువ్వు ఏదైతే నేను అనుకున్నా ఆ నేను కంటే ఇష్టమా నీకు కెమిస్ట్రీ? నీకు మ్యాథమెటిక్స్ ఇష్టం అంటే నీకు నేను కంటే కూడా మ్యాథమెటిక్స్ ఇష్టమా? కాదు, నువ్వంటేనే నీకు ఇష్టం. అయితే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయు? మనం ఏదైతే నేను నేను అంటున్నామో ఆ నేనేం చేస్తున్నా? ప్రపంచం గురించి తెలుసుకో, పంచభూతాల గురించి తెలుసుకో, పుణ్యపాపాల గురించి తెలుసుకో, శరీరం చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళతావు ఆ లోకాల గురించి తెలుసుకో, ఏ విజయం చేస్తే ఏ పుణ్యం వస్తుందో, ఏ కర్మ చేస్తే ఏ పుణ్యం వస్తుందో వాటి గురించి కూడా తెలుసుకో, వాటి గురించి కూడా నువ్వు తెలుసుకో, భగవంతుడి గురించి తెలుసుకో. భగవంతుడు అంటే అది ఈశ్వరుడు, నారాయణుడు వైకుంఠంలో ఉంటాడని, శివుడు కైలాసంలో ఉంటాడని చెప్తారు కదా, ఆ లోకాల గురించి కూడా తెలుసుకో, పంచభూతాల గురించి తెలుసుకో, లోకం గురించి తెలుసుకో, భగవంతుడు ఈశ్వరుని గురించి తెలుసుకో, అన్నిటి గురించి తెలుసుకో, అన్నిటి గురించి ఆ తెలుసుకోమంటుంది. తన తాను తెలుసుకోవడానికి అది ఇష్టపడదు. భక్తుడు కూడా ఏం చేస్తారంటే, ఏమంటే మీ శరీరం చనిపోయాక మాకు పునర్జన్మ ఎటువంటిది వస్తుందండి, అయితే మేము ఏ లోకానికి పెడతామండి, ఇటువంటి అడుగుతారు జనరల్గా భక్తులు కూడా అడిగేయండి. అంటే ఏంటి ఈ పునర్జన్మ ఎవరికి వస్తుంది? పునర్జన్మను తెలుసుకోమంటుంది ఈ నేను, వైకుంఠం గురించి తెలుసుకోమంటుంది, లోకం గురించి తెలుసుకోమంటుంది, మహాభూతాల గురించి తెలుసుకోమంటుంది, ఈశ్వరుని గురించి తెలుసుకోమంటుంది. అంటే నీ గురించి వాటికి నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నము చెయ్యు. నీ గురించి నీకు సంబంధించిన ఎరుక లేదు. నువ్వు ఎవరో నీకు అది తెలియటం లేదు. అంటే ఈ దేహగతమే నేను, ఏదైతే మనలో నేనుగా వ్యక్తమవుతుందో అదే ద్వైతాన్ని సృష్టిస్తుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నా దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడు అని వేద బుద్ధి, ఈ ద్వైత బుద్ధి, ఈ జడ బుద్ధి, ఈ మాయ బుద్ధి, ఈ కలుషిత బుద్ధి సృష్టించేది ఈ మూల తలంపే, ఈ దేహగతమైనదేనే. నేనే తలంపు వస్తే నువ్వు వస్తావు, నేననే తలంపు రాకుండా నువ్వు రావు. అంటే నిన్ను ఎవరు సృష్టిస్తున్నారు? నేననే తలంపు అవి సృష్టిస్తాను. అంటే భగవాన్ ఏమంటారు? నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటే వాడు ఉన్నాడు. నేననే తలంపు ఉన్నప్పుడు లోకం ఉంది, లోకం ఉన్నప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు. ఈ లోకం ఈశ్వరుడు ఎప్పుడు వస్తున్నారు? నేననే తలంపు ఉదయించాక వస్తున్నారు. కానీ నేననే తలంపు ఉదయించక ముందు లోకం లేదు, దేవుడు లేడు. ఈ నేననే తలంపు ఉదయించాక ఇవన్నీ వస్తున్నాయి. అంటే నేననే తలంపు ఉదయించాక నేననే తలంపు దేన్నైతే కల్పిస్తోందో దాని గురించి నీకు ఇష్టం ఉంది. కానీ ఈ నేను గురించి విచారణ చేయడానికి నువ్వు ఇష్టపడటం లేదు. అంటే మనోమూలం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయటం లేదు, మనసు కల్పించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని భావనలే. నీ మరణం కూడా ఒక భావనే, జన్మ కూడా ఒక భావన, నీ పుణ్యం ఒక భావన, నీ పాపం ఒక భావన, అన్ని మానసిక భావనలే. ఏది ఆ మనోమూలంగా ఉన్న బ్రహ్మము తప్పించి మిగతా అన్ని మానసిక భావనలే, తలంపులే. మిగతా అన్ని సమస్తము తలంపులే. ద్వైతం అంతా తలంపే, వేదబుద్ధి అంతా తలంపే. ఏ మార్గంలోనైనా ప్రయాణం చేయొచ్చు, కానీ ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ మూల తలంపులు తొలగించుకోవలసిందే. అయితే జ్ఞానం కన్నా, ధ్యానం కన్నా, జపం కన్నా ఈ విచారణ మార్గం ఉత్తమమైనది. అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఆత్మగా ప్రకాశిస్తా, అది మొదట విభూతి. ఆ విభూతి నీకు అర్థం కానప్పుడు మిగతా విభూతిని చెప్పాడు. ఏది కృష్ణుడు నేను, రాముడు నేను, శంకరుడు నేను, కుమారస్వామి నేనని ఆ మొదట విభూతి ఐశ్వర్యం అది. ఆ మార్గం నువ్వు అక్కడికి వెళ్ళగలిగితేనే వెళ్ళు. కానీ నీకు ఆ క్లూ అర్థం కానప్పుడు, ఆ సోర్సులకు వెళ్ళలేనప్పుడు నువ్వు మిగతా ఉపాసన కోసం, నీ భక్తి కోసం రామున్నో, కృష్ణున్నో, శంకరున్నో, కుమారస్వామినో, లేకపోతే నీ గురువును ఆరాధించుకోవచ్చు. కానీ మొదట విభూతి ఏది, మొదట ఐశ్వర్యం ఏది, అందరూ వేళ్ళని చైతన్యంగా ప్రకాశిస్తున్నాను అంట. మనకు కృష్ణుడంటే ఏ జ్ఞాపకం వస్తుందంటే ద్వారక జ్ఞాపకం వస్తుంది, లేకపోతే బృందావనం జ్ఞాపకం వస్తుంది, లేకపోతే మధుర జ్ఞాపకం వస్తుంది. అయ్యో కృష్ణుడే చెప్పాడే మన హృదయంలో ఉన్నానని, అని ఆ హృదయంలో ఉన్నాడన్న విషయం మనం మర్చిపోతాం, ప్రధానమైన విషయాలు మర్చిపోతాం, అప్రధానమైన విషయాలని జ్ఞాపకం పెట్టుకుంటాం. కృష్ణుడు అంటాడు గీతలో, ముందు ఈ బరువు మోయికరణవు, నీకు వస్తుంది జ్ఞానం వస్తుంది, బరువు మోయటం మానే అన్నాడు. నీకు జ్ఞానం రావటం అభ్యంతరం లేదు, జ్ఞానం వస్తుంది, ఈ జన్మలో వస్తుంది, ముందు ఈ బరువు మోయటం మానే అన్నాడు. ఈ నీకు రోజు పని పాటు లేదు బరువు మోయటమే, ఈ బరువు మోయకండి. ఓ పక్కన బరువు మోస్తూ మీకు విచారణ ఎక్కడ సాగుతుంది? బరువు మోయటం అంటే ఏం చెప్పమంటే, జరిగిపోయిన గొడవలు తలపెట్టుకున్నాడు, బరువు మోయటం తప్పింది ఇంకో పనులే కట్టినాడు. అమావాస్యలను ఎలా జరిగింది, పౌర్ణమి ఎలా జరిగింది, అప్పుడు ఎలా జరిగింది, ఎలా జరిగింది అంటే మన నెత్తి మీద 2 బస్తాలు బియ్యం బరువులు, నెత్తి మీద 2 బస్తాలు ధాన్యం బస్తాలు నెత్తి మీద పోస్తే ఎంత బరువుగా ఉంటుంది మనకి. అలాగే గతం జరిగిపోయిన సంఘటనలన్నీ తలపెట్టుకోవడంలో అంత నెత్తి మీద మీకు అంత బరువు మోసినట్టు ఉంటుంది. మీకు ఆ బరువు ఆ మోతే సరిపోతామని మీరు చనిపోయే వరకు, ఆ మోతలోంచి మీరు బయటకు రాలేకపోతున్నారు, ఆ బడ్డంలోంచి మీరు బయటకు వెళ్ళబోతున్నారు. మీకు ఇంకా జపం ఏంటి, పూజ ఏంటి, ధ్యానం ఏంటి, విచారణ ఏంటి? ముందు బరువు ఆ బరువులోంచి బయటకు రావండి. ఎన్నాళ్ళు మోస్తారా బరువు అంటున్నాడు స్వామి. అంటే గతం ఎలా మర్చిపోవాలంటే మనం ఈ గోడ అవతల ఏ వస్తుందో మనకు కనపడదు అంత స్పష్టంగా. నీవు గతాన్ని మర్చిపోతే అప్పుడు ఫ్రీడమ్ వస్తుంది. తర్వాత కర్తృత్వంలో కూడా నీకు బరువు వస్తుంది, కర్తృత్వంలో కూడా మోత వస్తుంది. ఈ పని నా వల్ల అయింది, ఇది నేను చేస్తున్నాను అనే కర్తృత్వంలో కూడా వస్తుంది. కర్తృత్వం వల్ల కూడా మనిషికి భారం వస్తుంది. కర్తృత్వం లేకపోతే ఏమి లేదు. పని బంధించదు మనిషిని, కర్తృత్వం బంధిస్తుంది. పని బంధించదు, ఇది నేను చేస్తున్నాననే తలంపు అనే భావన బంధిస్తుంది. అంటే మేము పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం అని కాదు. లోపల మీరు ఎంతవరకు లోపల దిగ్గలుగుతున్నారు, లోపలికి ఎక్కడ, ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే మీ కంట్రోలర్ ఉన్నాడో, అంతవరకు అంత రోజుల్లోకి మీరు ఎంతవరకు లోపలికి వెళ్ళగలుగుతున్నారో అది చూసుకోండి, అది పరిశీలన చేసుకోవాల్సింది. మీరు ఇప్పుడు అందరి హృదయాల్లో నేనే చైతన్యముగా ఉన్నానని స్వామి చెప్పాడు, రాముడు కృష్ణుడిని నేనని చెప్పాడు. రాముడు కృష్ణుడే మనకు జ్ఞాపకం వస్తాడు, కానీ ఆ చైతన్యం మనకు జ్ఞాపకం రాదు. ఆయన చెప్పింది అది, మనమే కల్పించి చెప్పుకోవటం లేదు. దానికి కారణం దేహబుద్ధి కారణం, రూపబుద్ధి నామబుద్ధి. మనకి చైతన్యం కంటే రూపదృష్టి ఎక్కువ, నామదృష్టి ఎక్కువ. ఆ రూపదృష్టి నామదృష్టి లోపలికి మనకు వెళ్ళనివ్వదు. ఆ రూపదృష్టి నామదృష్టి మనకు ఉంది కాబట్టే ఏదో విగ్రహాన్ని ఉపాసన చేసుకోమంటున్నారు. నువ్వు ఆత్మ కోసం అన్వేషణ ప్రారంభించు. నీ అన్వేషణలో నిజముంటే, నువ్వు చేసే ప్రయత్నంలో నిజముంటే, కాలక్షేపానికి కాకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నిజముంటే, లోపలున్న వస్తువు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం చేస్తున్న ప్రయత్నం నిజమైతే మన అంతర్యామిగా ఉన్న స్వామి మన కోసం ఎదురు చూస్తాడు, లోపలికి మనల్ని ఆయన గుంజుకుంటాడు. గుంజుకోవటమే కాదు, ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు. మనకి భేదబుద్ధిని నశింపజేసి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఆ తర్వాత ఏమి జరుగుతుందో, ఏది జరిపిస్తుందో నీ చేతిలో లేదు. నువ్వు వస్తువును పొందిన తర్వాత ఇది ఎలా చేయాలి అలా చేయాలి నువ్వు అనుకోక్కర్లేదు, అనుకోడు కూడా, అనుకున్న వాడు అక్కడ ఉండడు. నువ్వు లోపల ఏదైతే సజీవంగా ఉన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే నీకు అనుభవైందో, నువ్వు ఎలా చేయాలి అలా చేయాలని అనుకో, ఇలా చేయాలి అలా చేయాలనుకున్నది కర్తృత్వం. తర్వాత ఈశ్వరుడు చేతులు, ఆ లోపల నా సర్వస్తువు చేతులు, ఆ సత్యవస్తువు చేతులు, నీ శరీరం ఒక పనిముట్టి కింద ఉంటుంది. దానికి ఓ తండ్రి నీ ఆజ్ఞానుసరించి వచ్చాను. అది రమణ మహర్షి గారు తనను తాను నివేదించుకున్నారు కదా, ఎక్కడ అరుణాచలం వచ్చి తనను తాను నివేదన చేసుకున్నారు, తండ్రిని ఆజ్ఞానుసరించి వచ్చాను. అంటే నువ్వు ఏది ఈ శరీరం ద్వారా నువ్వు ఏదైతే చేసుకోవాలనుకుంటున్నావు అది చేసుకో, ఇక్కడ ఇష్టం లేదు అది ఇష్టం లేదు. ఈ శరీరం నువ్వు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నావో, ఈ శరీరం ద్వారా నువ్వు ఏది చేసుకోవాలనుకుంటున్నావో అది చేసుకో. అంటే అరుణాచలేశ్వరుడి చేతిలో ఒక పనిమిట్టి కింద అయిపోయాడు. రమణ మహర్షి గారి బోధ రమణ మహర్షి గారి బోధ కదా, అరుణాచలేశ్వరుడు బోధ. అంటే నోరు ఉడికే రమణ మహర్షి గారు నోరంటే మాటలు పలికింది, కానీ అక్కడ రమణ బోధ కాదు, ఈశ్వరుడు బోధ. శివ
లోపల ఏదో ఉందంటున్నారు, నేను సాధన చేస్తాది నన్ను ఆహ్వానిస్తుంది అంటున్నారు. అది ఆహ్వానిస్తున్నారు అక్కడ నమ్మకం ఏమిటంటున్నాడు అడిగేవాడు. నీకు అర్థమవుతుంది అంటే నువ్వు కొంత ప్రయత్నం చెయ్యి, కొంత ప్రయత్నం చేస్తే నువ్వు అంతర్దృష్టి కలిగితే లోపల ఉన్న వస్తువు నీకు తెలుస్తున్నది, నిన్ను ఆకర్షిస్తుంది. ఆకర్షించి నేను లోపలకు లాక్కుని నీ జడబుద్ధిని పొగట్టి తన చైతన్యాన్ని నీకు స్వరూపంగా ఇస్తుంది. భగవంతుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అంటే దేహంతో తాదాత్మైనటువంటి బుద్ధిని తొలగించి ఆత్మబుద్ధిని ప్రసాదిస్తుంది లోపల ఉన్నటువంటి చైతన్యం. అని అంటే ప్రశ్నించేవాడు ఏమంటున్నాడంటే, నేను ఏదో సాధన చేస్తాననుకోండి, సాధన చేస్తే లోపల ఉన్న వస్తువు ఏదో నన్ను ఆహ్వానించి తన స్వరూపం నాకు ఇస్తుందని నమ్మకం నాకేమిటి అంటున్నాడు. నేనేదో ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేస్తే నాకు నమ్మకం ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే నీ బుద్ధి పరిపక్వానికి వస్తే, నీలో ఎంతో కొంత మెచ్యూరిటీ వస్తే, నీకెంతో కొంత పుణ్యబలం ఉంటే, నీకెంతో కొంత నువ్వు ధర్మాన్ని ఆచరించి ఉంటే, నీకెంతో కొంత పుణ్యబలం ఉంటే, నువ్వు పూర్వజన్మల్లో సత్కర్మ చేసుంటే నీ బుద్ధి పరిపక్వానికి వస్తుంది. నీ బుద్ధి పరిపక్వానికి వస్తుంది. ఆ పరిపక్వమైన బుద్ధికి అందుతుంది లోపల ఈశ్వరుడు యొక్క ఆ ఈశ్వరుడు యొక్క తాలూకు వైభవం. ఎక్కడో దేవుడి దాకా అక్కర్లేదండి. కొంతమందికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు బిహేవ్ చేస్తారు. అది బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వయస్ చూస్తే 60 ఏళ్ళు ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ చేష్టలు, 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారో అలాగ ఉంటారు. వయసు 60 ఏళ్ళు ఉంటుంది. కారణం ఏంటి, శరీరానికి 50 సంవత్సరాలు వచ్చేసిన మాట నిజమే, ఆ బుద్ధి వికసించలేదు, ఆ బుద్ధికి మెచ్యూరిటీ రాలేదు, ఆ బుద్ధికి పరిపక్వత రాలేదు. పరిపక్వత రాలేటప్పుడు నీకు శాస్త్రమే తెలియదు,
శాస్త్రంలోనూ శబ్దార్థమే నీకు తెలియదు. ఒకవేళ శబ్దార్థం ఎవరైనా చెప్పినా గ్రహించే శక్తి ఉండదు, నీ బుద్ధి పక్వానికి రాకపోతే. ఇప్పుడు మనందరికీ ఏదో ప్రవృత్తి ఉంది, ఇక్కడ కూర్చున్నాం మనం అందరం, మనందరికీ ఏదో ప్రవృత్తి ఉంది. ప్రవృత్తి అంటే ఏంటి? సహజంగా ఒక పని చేస్తున్నాం, ఒక పని మనం సహజంగా చేస్తాం. నీకు అర్థమవుతుంది అది? అంటే మనం ఈ ప్రవృత్తి మనకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. కష్టం లేకుండా చేస్తాం, మనకి ఒక పని మనం సహజంగా న్యాచురల్గా చేస్తాం, ఏం టైరో నార్మల్గా చేస్తాం, అది ఒక ప్రవృత్తి మనకు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. ఇప్పుడు గాంధీ గారు వాళ్ళు కర్మ ద్వారా ఈశ్వరుని ఆరాధించారు. నోటితోటికి జపం చేస్తాం మనం, భగవంతుని స్తోత్రం చేస్తాం. గాంధీ గారు సుప్రీంని ఎలా ఆరాధించారంటే, డివినిటీని ఎలా ఆరాధించారంటే, కర్మ చేసే పని ద్వారా ఆరాధించారు. అది ఆయనకి ప్రవృత్తి. అంటే నేను న్యాచురల్గానే ఆరాధించాడు జీవితం పొడుగున. ఓట్ల కోసం కాదు, నోట్ల కోసం కాదు, లోకానికి సంబంధించినటువంటి కీర్తి కాదు. ఆయన పూలదండలు వేసినప్పుడు ఎలా ఉన్నాడు, చెప్పుడు దండలు వేసినప్పుడు ఎలా ఉన్నాడు. చెప్పుడు దండలు వేసిన ఆయన ప్రవృత్తి పోరాడు. నీకు బాగా ఫాలో అవుతాడు సబ్జెక్టు. చెప్పుడు దండలు వేసినా ఆయన ప్రవృత్తి బట్టి ఎక్కడికి పోలేదు, ఆయనకి ఎక్కడ రియాక్షన్ కనపడలేదు. ఏం చేద్దా, ఈశ్వరుని నేను సహజంగా ఆరాధించాను, ఒక ప్రవృత్తి ఆయనకు వచ్చింది. ఒక మానవుడికి ఒక ప్రవృత్తి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది అని. ఒక మనిషి చూడండి, కారణం లేకుండా ఉద్యోగం పడిపోతూ ఉంటాడు. ఒక మనిషికి కారణం అక్కర్లేదు, కారణం అక్కర్లేకుండా ఎమోషన్కి గురవుతూ ఉంటాడు. ఆ ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది? గాంధీ గారికి ఒక ప్రవృత్తి ఉంది, నీకో ప్రవృత్తి ఉంది, మరొకరికి మరో ప్రవృత్తి ఉంది, చది కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి శరీరాల్లో మనం పూర్వ శరీరాల్లో ఒకటి ఉన్నాం. ఇప్పుడు ఇటువంటి శరీరాలు ఎలా ఉన్నాయో మనం పూర్వం కూడా ఇటువంటి శరీరాలతో ఉన్నాం. అక్కడ ఏదో భావంతో మనం పని చేసాం, ఏదో కర్మ చేసాం. అక్కడ పూర్వదేశాల్లో ఉన్నప్పుడు కూడా మనం కర్మ చేసాం, పని చేసాం. ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా మీకు ఏదైనా ఒక అలవాటు ఉందనుకోండి, అలవాటు స్వభావం ఉంటుంది మనటానికి ఒక కొన్ని జన్మలు పట్టవచ్చు. ఇప్పుడు ఒక మనిషికి ఒక అలవాటు ఉంటుంది, అంత మాత్రం చే అలవాటు వాడు స్వభావం కాదు. అలవాటు వాడు రిపీట్ చేస్తాంటే రిపీట్ చేస్తాంటే రిపీట్ చేస్తాంటే స్వభావం కింద మారుతుంది. అలవాటు రిపీట్ చేయడనుకోండి, అది స్వభావం కింద మారుతుంది. అంటే పూర్వజన్మల్లో మనకున్న అలవాట్లే ఈ జన్మలో మన స్వభావం. పూర్వజన్మలో మనకున్న అలవాట్లు ఈ జన్మలో మనకి అది స్వభావం. ఆ స్వభావంలో ఏం వస్తుంది? ప్రవృత్తి వస్తుంది. ఒక మనిషికి ఒక స్వభావం ఉంది. అంటే నీ పూర్వజన్మలో అలవాట్లు ఈ స్వభావంగా మార్చాడు ఈశ్వరుడు. అది నువ్వు చేసిందే. అక్కడ కర్తురాజ్ఞ అంటే ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ అనుసరించి నీకు ఆ స్వభావం ఏర్పడింది. మరి ఈశ్వరుని ఆరాధిస్తే అది బ్రేక్ అవుతుంది. ఈ స్వభావానికి మనం ఎదురీద, మనకేదో స్వభావం వచ్చింది, ఒక ప్రవృత్తి వచ్చింది. అంటే ఈ ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మ అలవాట్లలోంచి వచ్చింది, పూర్వజన్మ సంస్కారాల్లోంచి, ఆ పూర్వజన్మ వాసనలోంచి. పూర్వజన్మలో ఏ అలవాట్లయితే మనకు ఉన్నాయో అలవాట్లు ఈ జన్మలో మనకు ప్రవృత్తిగా స్వభావంగా వచ్చింది. ఆ ప్రవృత్తిని బట్టి మనం పనిచేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలి? మనం మన ప్రవృత్తిని పక్కన పెట్టాలి. ఆ ప్రవృత్తిని మనం నిరోధించి, ఆ ప్రవృత్తిని డినై చేసి, ఇదే సాధన అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ప్రవృత్తిని మనం డినై చేసి, మన ప్రవృత్తిని మనం బలపరుచుకోకుండా, మన ప్రవృత్తిని షేప్ చేసి, మన ప్రవృత్తిని డౌట్ చేసి, భగవంతుడి యొక్క మాటను మనం ప్రమాణంగా చేసుకుని, ఈశ్వరు యొక్క వాక్యాన్ని మనం ప్రమాణంగా చేసుకుని, ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తుంటే ఈ ప్రవృత్తి నశిస్తుంది. అదే సాధన. ఈ స్వభావంతో నువ్వు పోరాటమే సాధన. ఇంకా సాధన అంటే ఏం లేదు. నేను ఇప్పుడు రోజు సినిమాకి వెళ్ళాలని ఉంటుంది అనుకోండి, మీకు మాట్లాడచ్చు అనుకోండి, అది మీకు ఒక స్వభావం. అంటే ప్రతిసార్లు అలవాటైతే స్వభావం కింద మారిపోతుంది. అంటే మీ అలవాటుతోటే మీరు పోరాడటం, మీకున్న స్వభావంతో మీరు పోరాడటం. పోరాడాలంటే ఏముండాలి? మీరు సిన్సియర్గా ప్రయత్నం చేయాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి. ఇన్ని వస్తాయి కానీ సక్సెస్ఫుల్ లైఫ్ మీకు కలగనే కలగదు, భౌతికంగా కానీ పారమార్థికంగా కానీ. ఈశ్వరుని యొక్క వాక్యానుసారం మనం పని చేస్తే, అంటే మన ఇష్టాలను పక్కన పెట్టి ఈశ్వరు యొక్క వాక్యానుసారం, ఈశ్వరు యొక్క ఆజ్ఞ అనుసరించి మనం పని చేస్తే, ఆ రకంగా పని ద్వారా ఆయన ఆరాధిస్తే, అప్పుడు మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో ఆ చిత్తశుద్ధి అనే గేట్ ద్వారా మనం నిర్వాణ స్థితిని పొందుతాం. నిర్వాణ స్థితి అంటే ఏంటమ్మా పద్మగారు? నో బాడీ స్టేట్. అంటే నిర్వాణ స్థితి పొందిన వాడికి మళ్ళీ తిరిగి శరీరం రాదు. నో బాడీ స్టేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు బాడీలో ఉండగా కూడా మనం నో బాడీ స్టేట్ పొందొచ్చు. నో బాడీ స్టేట్ మన శరీరం మన ప్రాణం పోయే టైంలో కూడా, అంటే మన శరీరాన్ని విడిచిపెట్టేసి మన జీవుడి శరీరాన్ని విడిచిపెట్టే టైంలో కూడా ఆ నో బాడీ స్టేట్ కనుక మనం పొందితే మళ్ళీ బాడీ మనకు రాదు. అదే నిర్మాణ స్థితి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? రమణ గీతలు ఏం చెప్పాడు? మూలకరం యొక్క మూలంలో దేవుడు ఉన్నాడు. రమణ మహర్షి గారు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని చెప్పలేదు. అయితే కైలాసం నిజమే, వైకుంఠం నిజమే. అది ఎంత నిజమంటే, దేహం చనిపోయిన తర్వాత దేహాన్ని విడిచిపెట్టిన జీవుడు ప్రయాణం చేసే జీవుడు ఎంత నిజమో అయ్యి కూడా అంతే నిజం. అవన్నీ వ్యవహారిక సత్యాలే, పారమార్థిక సత్యం కాదు. అది నేకెడ్ ట్రూత్ కానే కాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న, నేననే బుద్ధి, నేననే తలంపు, నేననే భావన ఎక్కడ ఉదయిస్తోందో అక్కడే దేవుడు ఉన్నాడు. నేననే తలంపు ఎక్కడ ఉదయిస్తోంది? ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడ నేననే తలంపు కూడా ఉదయిస్తాను. ఆ మూల తలంపు మూలంలో తెలిపోతే నీకు ఎవరు దర్శనమిస్తారు? ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఎందుకు దర్శనమిస్తాడు? మూల తలంపు మూలంలో, మూల తలంపు మూలం ఒక చోట, ఈశ్వరుడు మరొక చోట లేడు. మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. అంటే మూల తలంపు యొక్క మూలంలోకి వెళ్ళేప్పుడు నీకు ఎవరు దర్శనమిస్తారు? అక్కడ ఈశ్వరుడే దర్శనమిస్తాడు. ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది నీకు. మూల తలంపు మూలంలోకి వెళితే నీకు ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. అంతకంటే ఏం కావాలి నీకు జీవితంలో? ఇప్పుడు మనం పెంట మీద కూర్చుని వాసన వస్తాను వాసన వస్తాను అనుకుంటే ఎలాగోయ్యా? ఈ దేహగతమే నేను దేహంతో ఇంద్రియాలతో తాదాత్మ్యం పొందుతుంది, బాధలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయంటే ఎలాగంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు పెంట మీద కూర్చున్నాం మనం అందరం. ఎక్కడ కూర్చున్నామండి? పెంటలో కూర్చున్నాం. పెంటలో కూర్చున్నాడుకి ఏమొస్తుంది? పెంట వాసన వస్తుంది. బురదలో కూర్చుంటే ఏమవుతుంది? బురద వాసన వస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పేది మూల తలంపు దేనితో తాదాత్మ్యం పొందుతుంది? ఇంద్రియాలతోటి, విషయాలతోటి, దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. పెంట గొడవలు కాకపోతే నీకు మంచి గొడవలు ఎక్కడొస్తాయంటున్నాడు భగవాన్. ఇక్కడ మనం కూర్చున్నదే పెంట మీద కూర్చున్నాం. పెంట మీద కూర్చుని పెంట వాసన వస్తాం, పెంట వాసన వస్తాం అంటే పెంట మీద కూర్చున్నా కూడా పెంట వాసన వస్తుంది. నీ మూల తలంపు దేహంతో, ఇంద్రియాలతోటి, విషయాలతోటి, ఇష్టాయిష్టాలతోటి, రాగద్వేషాలతోటి తాదాత్మ్యం పొందుతుంది. అక్కడ ఉన్నది ఏంటి? మలదోషమే. ఆ మలదోషమే నీకు ఆ మలవాసన వస్తుంది. మంచి వాసన ఎలా వస్తుంది? అక్కడ బాధలు ఉన్నాయి కాబట్టి నీకు బాధలు వస్తాయి. అక్కడ భయం ఉంది కాబట్టి నీకు భయం వస్తుంది. అక్కడ దుఃఖం ఉంది కాబట్టి నీకు దుఃఖం వస్తుంది. బాహ్యంలో భగవంతుని మీద నువ్వు దృష్టిని కేంద్రీకరించి నువ్వు ఉపాసన చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. అది ధ్యాన మార్గం. దానికి కాదంటున్నది భగవాన్. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, నేననే భావం ఎక్కడ ఉదయిస్తుందో దానిపై కేంద్రీకరించాలి. ఆ నేననే భావం ఎక్కడైతే ఉదయిస్తుందో, ఇక్కడ ఆ నేను అనే తలంపు ఎక్కడైతే తలచూపుతుందో అక్కడ నువ్వు ఉండవయ్యా. వృత్తిస్థలే మనం స్వస్థత క్రియ హృదయ స్థలంలో నీ మనస్సును ఉంచటమే భక్తి. హృదయ స్థలంలో ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే జ్యోతి ఉందో, నీ ఎక్కడైతే నీ ఆత్మజ్యోతి ఉందో, ఎక్కడైతే నువ్వై ఉన్నావో, ఆ జ్యోతి ఎవరో కానీ నీవే అయి ఉన్నావు. నీ స్వరూపంలో, నీ హృదయంలో నువ్వు ఉండగలగటమే, నీ హృదయంలో నువ్వు ఉండగా అదే భక్తి, అదే ధ్యానం, అదే జ్ఞానం, అదే యోగం. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నీ బ్రెయిన్లో ఉంటున్నావు, నీ సహస్రాలలో ఉంటున్నావు, న్యాచురల్గా ఉంటున్నావు, నార్మల్గా ఉంటున్నావు. మనందరం మన తలకాయలోనే జీవిస్తున్నాం. అయితే నీ తలకాయలు, నీ సహస్రాలలో నువ్వు ఎంత న్యాచురల్గా ఉంటున్నావో, ఎంత నార్మల్గా ఉంటున్నావో, ఆ మూల తలంపు మూలములో అంత నార్మల్గా, అంత న్యాచురల్గా నువ్వు ఉండగలిగితే అది యోగం, అదే జ్ఞానం, అదే కర్మ, అని అదే. అక్కడ నువ్వు ఉండగలిగితే, అక్కడ ఉండగలిగితే, ఆ మూల తలంపు యొక్క మూలంలో ఉండగలిగితే, నువ్వు అలా న్యాచురల్గా ఉండగలిగితే, కృత్రిమంగా కాకుండా నార్మల్గా ఉండగలిగితే మూల తలంపు నశిస్తుంది. మూల తలంపును మూలంలో ఉంచగలిగితే మూల తలంపు నశిస్తుంది. అది నశించిన వెంటనే నువ్వు పోవయ్యా, నువ్వెవడో నీకు తెలియబడుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది నీకు చావు లేదని, నీకు పుట్టుకు లేదని. ఆ స్థితికి చేరుకోవటానికే నేను కూడా మీకు మాటలు చెబుతున్నాడు. ఇదే షిరిడి సాయిబాబా చెప్పింది, నా మాటల మీద మీకు గౌరవం కలగటం కోసం, నా మాటల మీద మీకు విశ్వాసం కలగటం కోసం కొన్ని మహిమలు మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఆ చేసి చూపిస్తున్నానంటే అది నా స్వభావం కాబట్టి చేస్తున్నాను, కానీ చెయ్యాలని మటుకు చేయటండి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఒక మానవుడికి ఒక స్వభావం ఉంటుంది, అలాగే నేను చేస్తున్నానంటే మీ కోరికలు ఎందుకు నెరవేరుస్తున్నానంటే నేను కోరుకునేది మీరు కోరుకుంటారని నెరవేరుస్తున్నాయి. ఆత్మ అనేది నీకు లోపలే ఉంది, నీకు బయట కాదు. అందువల్ల బయట కాకుండా లోపలికి లోతుగా వెళ్ళమని చెబుతున్నాను నేను. కొంతమంది కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నారు, కొంతమంది కొంత దూరం వెళుతున్నారు సాధన పేరు మీద మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. కారణం ఏంటి చెప్పండి? బాహ్యమైన ఏదో ఆకర్షణ ఈ మూల తలంపుని బయటకు తీసుకొచ్చేస్తారు. బాహ్యంగా అనేక ఆకర్షణ ఉన్నాయి, లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి. ఏదో ఒక ఆకర్షణ మనం బయటకు తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మానవుడికి తూకం లేకపోతే, మానవుడికి బరువు లేకపోతే, మానవుడికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేకపోతే, ఆధ్యాత్మిక బలం లేకపోతే ఆ మనస్సు కూడా అంతర్దృష్టి కలగదు, ఆ మనస్సుకి అంతర్ముఖత్వం కలగదు. ఒకవేళ కలిగినా ఏదో ఒక వాసన, ఏదో ఒక తలంపు బయటకు తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అంచేతే ఈ విచారణ మార్గం మీకు నష్టపోవచ్చు భగవాన్ చెప్తున్నారు. మీకు అందరికీ నష్టపోవచ్చు భగవాన్ ఎంతవరకు చెప్తున్నారు చెప్పి మళ్ళీ ఏమంటున్నారు? మీకు అందరికీ నష్టపోవచ్చు మీ యొక్క ప్రవృత్తిని బట్టి, మీ యొక్క అంటే మన పూర్వజన్మ అలవాట్లు వేరుగా ఉంటాయి కదా. ఒక్కొక్క జన్మలో ఒక మార్గంలో మనం సాధన చేసి ఉండొచ్చు, అది మీకు అందరికీ నచ్చకపోవచ్చు. మీ లోపల మీ లోపలికి లోతుగా వెళ్ళమని చెబుతున్నాను, లోపలికి దిగమని చెబుతున్నాను. మీకు లోపలికి వెళ్ళటం అంటే ఇష్టంగా లేదు, ఏదైనా పని చేయమంటే ఇష్టంగానే ఉంది. మామూలుగా ఏదైనా పని చేయమంటారనుకోండి మిమ్మల్ని, ఆ పని చేయటం పూజ చేయమంటే పూజ తేలిగ్గానే ఉంటుంది మీకు. కానీ లోపలికి వెళ్ళటం అంటే మీకు అంత ఇష్టంగా ఉండదు. పూజ చేయమంటే చేస్తారు, అది తేలిగ్గానే కనిపిస్తుంది మీకు. లోపలికి వెళ్ళటం అంటే మీకు ఇష్టం లేదు. కొందరికి ఈ పద్ధతి కష్టం అనిపించవచ్చు. ఏది ఈ లోపలికి వెళ్ళటం అనేది కష్టం అనిపించవచ్చు, అంతేకాదు నచ్చటం కూడా మీకు నచ్చకపోవచ్చు. అందువలనే యోగులు ఋషులు అనేక మార్గాలు అనేక పద్ధతులు చెబుతున్నారు. ఈ మార్గం మీకు నచ్చితే ఇంకేం అక్కర్లేదు. ఒక ఈ మార్గం నచ్చకపోవచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, మీ మెంటల్ మేకప్కి ఈ మార్గం మిమ్మల్ని ఆకర్షించకపోవచ్చు. అందువలనే మీకు ఇతర పద్ధతులను కూడా అనేక మంది మహర్షులు యోగులు ఇతర పద్ధతులను కూడా చెబుతున్నారు. అంటే ఈ దేహగతమైన నేనుని తొలగించుకోవడానికి ఇతర పద్ధతులు కూడా చెప్తున్నారు. ఒకవేళ ఈ పద్ధతులు మీకు నచ్చకపోతే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ ఈ దేహగతమైన నేను తొలగించవలసిందే. ఏ నేనైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ నేను నశించాలి. ఆ నేను మనం రిమూవ్ చేయాలి. దేహం మరణించిన తర్వాత కూడా లోకాంతరంలోకి ప్రయాణం చేసేది కూడా దేహగతమైన నేనే, అదే జీవుడు, అదే ప్రయాణం చేస్తుంది. దాన్ని ఆ జీవుని నశింపజేయటానికి, ఆ జీవలక్షణాలను పోగొట్టడానికి ఎన్నో పద్ధతులు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏ మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఈ ఒక్క మార్గమే మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళకి. మీకు అది నచ్చితే ఆ మార్గంలో ప్రయాణం చేయండి. ఒక్కొక్కరికి ఈ మార్గమే మంచిది అనిపిస్తుంది, అది మీకు నచ్చితే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి. అది మీకు శ్రేష్టం అనిపిస్తే ఆ మార్గంలో ప్రయాణం చేయండి. అది మీకు సులువుగా అనిపిస్తే ఆ మార్గంలో ప్రయాణం చేయండి. వారి వారి ప్రకృతిని బట్టి, వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. మీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి. మీకు ఏదైతే శ్రేష్టంగా కనిపిస్తుందో అందులో ప్రయాణం చేయండి. అంతేకాదు, ఓహో ఈ మార్గం ఎంత బాగుంది, ఎంత సులువుగా ఉంది, ఎంత తేలిగ్గా ఉంది, ఎంత మోస్ట్ ఈజీగా ఉందని మీ స్వభావానికి అనిపించవచ్చు. మీ స్వభావానికి ఏ మార్గం అయితే ఈజీగా ఉందో ఆ మార్గంలో మీరు ప్రయాణం చేసి ఆ వస్తువుని పొందండి. అది ముఖ్యం. భగవంతుని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ స్వరూప జ్ఞానం సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏదో మార్గంలో మీరు ప్రయాణం చేసి దాన్ని పొందండి. మీకు ఏదైతే ఇష్టమో, ఏదైతే మీకు శ్రేష్టంగా అనిపిస్తుందో, ఏదైతే మీకు తేలిగ్గా అనిపిస్తుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి దాన్ని పొందండి. నేను ఏదో చూడాలంటావు, నేను ఏదో చూడాలని నువ్వు అంటావు. ఆ చూడాలని అనేవాడు ఎవడు? నేనంటాను. మళ్ళీ తిరగబడుతున్నాడు వాడి మీద, చెప్తున్నాడు మళ్ళీ వాడి మీద తిరగబడుతున్నాడు. నేను వాడిని చూడాలి, వీడిని చూడాలి, దేవుడిని చూడాలని నువ్వు అంటావు. ఆ దేవుణ్ణి చూడాలి చూడాలి అనేవాడు ఆ ఎవడో వాణ్ణి చూడమని నేనంటున్నాను. తిరగబడుతున్నాడు వాడి మీద, వాడు తిరగబడుతున్నాడు, వీడు తిరగబడుతున్నాడు. నువ్వు నేను ఏదో చూడాలి ఏదో చూడాలంటావు, నేను దేనిలో తెలుసుకోవాలంటావు, అది తెలుసుకోవాలని అనేవాడేవడు, అది చూడాలని అనేవాడేవడు, నేను దేనిలో దర్శించాలంటావు, అది దర్శించాలని అనేవాడు ఎవడు, అది తెలుసుకోవాలని అనేవాడెవడు, అది చూడాలని అనేవాడెవడు. అని ఈ మాటలని నా ప్రశ్నలు కూడా నువ్వు తప్పించుకోకు, దీని సమాధానం చెప్పడానికి ప్రయత్నించు. అంచేత ఈ మూల తలంపు ఉన్నంతకాలం నువ్వు సాధనని ఆపు చేయలేవు. అంటే జయగతమైన నేనున్నా అని చెప్పి ఏదో రకమైన సాధన మనం చేస్తూనే ఉండాలి, నువ్వు సాధనని ఆపలేం. అంచేత మీరందరూ ఈ జన్మలైనా మరొక జన్మలైనా ఈ నాటికైనా ముందు నాటికైనా ఈ నేనిగారు ఎవరు అని ప్రశ్నించుకోవటం తప్పదు. ఈ నేనిగారు ఎవరని ప్రశ్నించుకోవటం తప్పదు. నువ్వు ఎప్పుడు ఉంటావు, భగవాన్ చెప్తున్నా ఎంత ముద్దు మాటలో చూడండి, నువ్వు ఎప్పుడు ఉంటావు. శరీరం లేని వేళ ఉంది కానీ నువ్వు లేని వేళ లేదు, మనస్సు లేని వేళ ఉంది కానీ నువ్వు లేని వేళ లేదు, ప్రపంచం లేని వేళ ఉంది కానీ నువ్వు లేని వేళ లేదు. గడ నిద్రలో నీకు ప్రపంచం లేదు, దేహం లేదు, దేవుడు లేదు, గడ నిద్రలో నీకేది లేదు, కానీ దేహం లేని టైంలో నువ్వు ఉన్నావు, లోకం లేని టైంలో నువ్వు ఉన్నావు. ఏది లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు, దేహం లేనప్పుడు నువ్వు ఉన్నావు, లోకం లేనప్పుడు నువ్వు ఉన్నావు. ఆ నేనని తీసుకొచ్చి లోకం తోటి దేహం తోటి ఏకం చేస్తున్నావు, మరణానికి సిద్ధం అవుతున్నావు. బ్యూటిఫుల్ టీచింగ్. ఇది ఒక్క క్లూ పట్టుకోండి ఇక్కడ. ఇంకేమక్కడ లోకం లేనప్పుడు నువ్వు ఉన్నావు, దేహం లేనప్పుడు నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో లోకం లేదు దేహం లేదు, లోకం లేనప్పుడు నువ్వు ఉన్నావు, దేహం లేనప్పుడు నువ్వు ఉన్నావు. ఆ నేనని తీసుకొచ్చి దేహంతో లోకంతో కలుపుతున్నావు, జన్మిస్తున్నావు మరణిస్తున్నావు మరణిస్తున్నావు జన్మిస్తున్నావు, ఈ చక్రంలో కొట్టుకుపోతున్నావు. ఒకసారి నిలబడండి, ఆలోచించండి. ఏవేళ భగవాన్ చెప్తున్నారు, దేహం లేని వేళ లోకం లేని వేళ నువ్వు ఉన్నావు. ఆ నేనని తీసుకొచ్చి దేహంతో లోకంతో తదాప్యం చేస్తున్నావు, అంతే నీ ఈ చక్రంలో పడి ఉన్నావు. ఈ నేను దేశంతో ఏకం చేస్తున్నావు, లోకంతో ఏకం చేస్తున్నావు. పైగా ఆ నేనికి నీకు దేహం కూడా ఉందంటున్నావు. ఏది ఆ గాఢ నిద్రలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువుకు దేహం ఓ దేహం కూడా ఉందంటున్నావు. ఆత్మకి దేహం లేదు, ఆత్మకి దేహం లేదు, కానీ ఆత్మకు కూడా నువ్వు ఒక దేహం ఉందని అంటున్నావు. ఆత్మకి దేహం లేదు కానీ ఒక దేహం కూడా ఉందని అంటున్నావు. దానికి ఎప్పుడైతే ఆత్మ దేహం నువ్వు అనుకుంటున్నావు, దానికి ఒక పరిమితులు కూడా వస్తాయి. ఆ పరిమితులతో చిక్కులు వస్తాయి. ఎప్పుడైతే పరిమితులు వచ్చినాయో అప్పుడు చిక్కులు కూడా వస్తాయి. పరిమితులు లేని చోట చిక్కులు ఉండవు, పరిమితులు వచ్చినప్పుడు చిక్కులు కూడా వస్తాయి. ఒక రూపంతో నువ్వు ఏకం అవుతున్నావు, ప్రపంచంతో ఏకం అవుతున్నావు, ఒక పేరుతోటి ఏకం అవుతున్నావు. అది విడిచిపెడితే స్వాల్వ్ అయ్యా, జ్ఞానం తనంతట తానగా నీకు వ్యక్తమవుతుంది. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నేను చెప్పలేకపోతున్నాను, కానీ వండర్ఫుల్గా ఉంది టీచింగ్. నీకు దేహం లేని వేళలో ఉన్నావు, లోకం లేని వేళలో ఉన్నావు. ఆ నేనని తీసుకొచ్చి దేహంతో లోకంతో తాదాత్మ్యం చేస్తున్నావు. ఎప్పుడైతే తాదాత్మ్యం నువ్వు చేస్తున్నావో దానికి ఆ రూపాలు, ఆ రూపాన్ని నేను అనుకుంటున్నావు, ఆ పేరే నేను అనుకుంటున్నావు, ఆ పరిమితే నేను అనుకుంటున్నావు, ఆ శరీరమే నేను అనుకుంటున్నావు. ఏకం చేయటం వల్ల నువ్వు దేనితోడైతే ఆ నేను గాఢ నిద్రలో నేను తీసుకొచ్చి దేనితోడైతే తాదాత్మ్యం చేస్తున్నావో, ఏ పరిమితులతోటైతే తాదాత్మ్యం చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టేస్తే సరిపోతుంది. చేయవలసిందల్లా అది, అంతకంటే అదనంగా నువ్వు చేయక్కర్లేదు. నువ్వు కానిదానితోటి నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావు, నువ్వు కానిదానితోటి నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావు, నువ్వు కానిదానితోటి నువ్వు ఏకత్వం పొందుతున్నావు. ఆ ఏకత్వాన్ని విడిచిపెట్టేయడం, తాదాత్వాన్ని విడిచిపెట్టేస్తే అంత మాత్రమే సరిపోతుంది, అంతకంటే అదనంగా నువ్వు చేయవలసి అక్కర్లేదు. నీకు సత్యం సత్య సాక్షాత్కారం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆ ఏకత్వాన్ని నువ్వు దేనితోటైతే నువ్వు కానిదానితోటి ఏకత్వాన్ని పొందుతున్నావు దాన్ని విడిచిపెట్టగలిగితే, నువ్వు కానిదానితోటి ఏకత్వం పొందేదాన్ని విడిచిపెట్టగలిగితే ఆ పని నువ్వు చేయగలిగితే అంతకంటే నువ్వు అదనంగా చేయవలసిన పని లేదు. అది ఎప్పుడైతే చేయగలిగావు అంతటా ఉన్నది నువ్వే అన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. నువ్వు కాని దానితో ఎప్పుడైతే తాదాత్మ్యం విడిచిపెట్టావో అంతటా ఉన్నది నీవే అనే విషయం నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు అంతా ఆనందమే, అంతా శాంతి, అంతా సుఖమే. ఆనందమే ఆనందము, సుఖమే సుఖము, ఇది శాంతి శాంతి. ఎప్పుడు నువ్వు కాణిదానితో, నువ్వు చేయబడిసిన సాధనల్లో నువ్వు కాణిదానితో తాదాత్మ్యం పొందుతున్నావు, కాణిదానితో ఏకత్వం పొందుతున్నావు, దానితో ఏకమవుతున్నావు, దాన్ని కట్ చేసుకుంటే నువ్వు సరిపోతుంది. అంతకంటే నువ్వు చేయగలిగింది లేదు, చేసింది లేదు. అంతకంటే నువ్వు చేయగలి అదనంగా ఏమి చేయక్కర్లేదు. అంత మాత్రం చేస్తే చాలు నీకు స్వరూపం నీకు తానుగా వ్యక్తమవుతుంది. ఇక్కడ పులి ఒక మాట చెప్పాడు, ఇది గట్టిగా పట్టుకోండి. గాఢ నిద్రలో దేహం లేదు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో ఉన్న ఆనేనికి ఈ శరీరం లేదు, గాఢ నిద్రలో ఉన్న నేనికి శరీరం లేదు. జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆ నేనికి ఒక శరీరాన్ని అంటగడుతున్నావు. ఏం వండర్ఫుల్ టీచింగ్ చూడండి, ఎన్ని అందాలో చూడండి. ఇక్కడ బాగా పట్టుకోవాలి. ఇప్పుడు దేహం లేని వేళ నువ్వు ఉన్నావు, దేహం లేని వేళ ఉన్న రిపీటెడ్గా చెప్తున్నాను. ఒక్క వాక్యం చాలు మీకు, నేను చెప్పినంత మీరు మర్చిపోయిన ఇబ్బంది లేదు. గాఢ నిద్రలో శరీరము లేని వేళ, లోకము లేని వేళ నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు ఉన్నావు, ఆ ఉన్న నేనికి దేహం లేదు, గాఢ నిద్రలో ఉన్న నేనికి దేహం లేదు. దానికి జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆ నేనికి ఒక దేహాన్ని అంటగడుతున్నావు. ఆ దేహాన్ని ఎప్పుడైతే ఆ నేనికి అంటగట్టి అప్పుడు లోకం వచ్చింది. ఆ నేనికి ఆ నేను నువ్వు దేహంతో తాదాత్మ్యం చేస్తున్నావు, లోకంతో తాదాత్మ్యం చే ఆ తాదాత్మ్యాన్ని వెడబట్టగలిగితే నువ్వు అంత పని చేస్తే చాలా అదనంగా నువ్వు ఏమి చేయక్కర్లేదు. ఎప్పుడైతే నీకు ఆ తాదాత్మ్యం విడిపోయిందో అప్పుడు నీకు స్వరూపం తనంతట తానుగా నీకు వ్యక్తమవుతుంది. ఇప్పుడేమో దేహంతో తాదాత్మ్యం పొందుతున్నావు, అప్పుడు బ్రహ్మంతో తాదాత్మ్యం పొందుతావు. ఈ ఒక్క వాక్యం రిపీటెడ్గా చెప్తున్నాను, ఇంకొకసారి డిస్పర్స్ అయిపోతే గాని. గాఢ నిద్రలో ఒక నేను ఉంది, దానికి దేహం లేదు. గాఢ నిద్రలో ఒక నేను ఉంది, అది మీ అందరికీ అనుభవంలో ఉన్నదే, దానికి దేహం లేదు. జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆ నేనుకు ఒక శరీరాన్ని వంటగడుతున్నాం. ఆ క్లూను అర్థం చేసుకుని దేహం వచ్చేటప్పుడు లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తున్నాడు. అదంతా తుంచు, అదంతా అటుంచోయా. దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు. అదంతా అటుంచు. అక్కడ నువ్వు ఇప్పుడే గాఢ నిద్రలోన నేనికి జాగ్రత్త వ్యవస్థలోకి రాగానే ఆ దేహం లేని నేనికి దేహాన్ని, దేహం లేని నేనికి ఒక దేహాన్ని తీసుకెళ్ళి అంటగడుతున్నావు. దానికి దేహం ఉందని చెబుతున్నావు, దేహము లేని నేనికి దేహం ఉందని అని చెబుతున్నావు. ఆ తాదాత్మ్యాన్ని నువ్వు కట్ చేయగలిగితే, ఆ తాదాత్మ్యం నుంచి విడుదల పొందితే ఉన్న బ్రహ్మం ఏదో నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అంతటా దేవుడు ఉన్నాడు, మళ్ళీ కృష్ణుడు గొడవలోకి వచ్చి ముగిందాం. అంటే ఇప్పుడు ఇదంతా కొంచెం నీకు కొంచెం హాట్ హాట్గా ఉంది, కొంచెం స్వీట్ మన స్వీట్ మాటలు చెప్పి వదిలేస్తాను మేము. ఇప్పుడు ఎంతవరకు నీకు కారం తినిపించాము, ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంతమంది అన్నం తినేటప్పుడు ముగించేటప్పుడు కొంచెం స్వీట్ తింటారు. ఏమైనా పంపించేసే ముందు కారం పెట్టి పంపించడం కంటే కొంచెం తీపి పెట్టి పంపించేస్తాను. ఇదంతా అక్కర్లేదు ఇంకా మనకి, ఈ విచారణ ఈ విచారణతో పక్కన పెట్టేద్దాం. కృష్ణుడు చాలా తేలిగ్గా చెబుతున్నాడు కదా, అంతటా దేవుడు ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఏ తిరుపతిలోనూ అరుణాచలంలోనూ కాశీకి పరిమితి అయ్యలేడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఒక క్షేత్రానికి పరిమితం అయ్యలేడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న దేవుడే నీ లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు. అంతటా దేవుడు ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు. నీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్నంతా కూడా ఆవరించి ఉన్నాడు. దేవుడు లేని చోటంటూ లేదు. నీకు ఏ ప్రపంచం అయితే నీ కళ్ళకు కనిపించే ప్రపంచానంతా కూడా ఆవరించి ఉన్నాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్న వాడిని నువ్వు పట్టుకోవాలి. ఇప్పుడు మన పెద్ద కష్టం ఏమి లేదు, నువ్వు చేసుకుంటున్న పని ద్వారానే వాడిని పొందొచ్చు. ఇది స్పిరిట్ అనమాట. ఇది ఇది విచారం, నీ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ ఇంకా అక్కర్లేదు అక్కడ. ఇది స్వీట్. మీరు ఏదో మామూలుగా ఏదో పని చేసుకుంటున్నారు, ఆ అంతటా ఉన్నవాడిని మీరు చేసుకునే పని ద్వారా పొందొచ్చు. ఎలా పొందొచ్చు అంటే ఆ కామ్యకర్మ ద్వారా కాదు. అంతటా వ్యాపించిన వాడు ఎలా పని చేయమని చెబుతున్నాడో, ఎలా బిజీవ్ చేయమని చెబుతున్నాడో అలా బిజీవ్ చేస్తే వాడు అందుతాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడు మీకు ఎలా పని చేయమని చెబుతున్నాడో, ఎలా బిహేవ్ చేయమని చెబుతున్నాడో అలా మీరు బిహేవ్ చేస్తే, అలా పనిచేస్తే మీకేం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. మీకేం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల మీకేం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల పరమాత్మనే పొందుతారు. మీకు ఎలాగైనా జ్ఞానం కలుగుతుంది, ఎలాగైనా ఈ విచారణ మార్గం నుంచి కూడా జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు ఎలా మిమ్మల్ని ప్రవర్తించమన్నాడు, ఎలా బిహేవ్ చేయమన్నాడు, ఎలా నడుచుకోమన్నాడు, అలా నడుచుకున్నా కానీ మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ చిత్తశుద్ధి జ్ఞానం వైపుకే దారి చూపిస్తుంది, అజ్ఞానం వైపుకి దారి చూపించదు. చిత్తశుద్ధి జ్ఞానానికే దారి చూపిస్తుంది. ఎప్పుడైతే మీకు చిత్తశుద్ధి కలిగిందో ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగటం ద్వారా మీకు మోక్షం వస్తుంది. అంటే భగవంతుని ఉపాసన చేయగా చేయగా, ఆరాధన చేయగా చేయగా చేయగా, ఆయన ఎలా పొందాలో ఆ ప్రవృత్తి మీకు క్రియేట్ చేస్తాడు, ఆ ప్రవృత్తి మీకు కలగజేస్తాడు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. భగవంతుని ఆరాధించగా ఆరాధించగా, భగవంతుని స్మరించగా స్మరించగా, భగవంతుడికి ఇష్టమైన పని మనం చేయగా చేయగా, ఆయన ఎలా పొందారో అటువంటి ప్రవృత్తిని మనకు ఆయన క్రియేట్ చేస్తాడు. వాడి దేవుడు భగవంతుడు అంతటా ఉన్నాడని అనుభవం మనకు కలగటం లేదు. ఆ అనుభవం కలగటానికి కూడా ఆయన దయ లేకుండా అనుభవం కలగదు. మన ఇంద్రియాల సంతోషం కోసం మనం పనిచేస్తున్నాం. అప్పుడు ఇప్పుడు భగవంతుడు చెప్పేది ఏంటి, నా సంతోషం కోసం మీరు పనిచేయండి. మీ ఇంద్రియాల సంతోషం కోసం మీరు ఎలా పనిచేస్తున్నారు, అలా నా సంతోషం కోసం మీరు పనిచేస్తే నన్ను మీరు పొందుతారు. ఇంతే అర్థమైంది. ఏమి లేదు, ఇంతే సీక్రెట్. చిన్న విషయం, సింపుల్ సెంటెన్స్. మీ ఇంద్రియాలను సంతోష పెట్టుకోవడం కోసం, మీ అహంభావాన్ని సంతోష పెట్టుకోవడం కోసం మీరు ఎలా పనిచేస్తున్నారో అలాగే నా సంతోషం కోసం మీరు పనిచేయండి, నన్ను మీరు పొందుతారు. అంటే దాని అర్థం ఏంటి, నిద్రలో నన్ను ఏం పొందుతారు. ఆయన్ని పొందటం అంటే ఎవరు, ఏం పొందుతాం మనం? నిద్రలో దేహం లేకుండా ఒక నేను ఉంది కదా, ఆ నేను పొందుతాం. వాడే కృష్ణుడు, వాడే ఈశ్వరుడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల మనసు స్మరించు, అరుణాహము నిర్మూలించు, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల మనస్సు స్మరించు, అరుణాహము నిర్మూలించు, అరుణాచల. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సీక్రెట్ ఏంటంటే, మీ అహంభావాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి పని చేయకుండా భగవంతుని సాటిస్ఫై చేయడం కోసం పని చేయండి. ఇప్పుడు మన అందరం మన అహంభావాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం పనిచేస్తున్నాం. అలా కాకుండా భగవంతుని సాటిస్ఫై చేయడం కోసం మీకు మీరు పని చేయండి, అప్పుడు భగవంతుడు మీకు లభిస్తాడు. అందుకంటే ఏం లేదు, అందుకంటే మీరు అదనంగా కష్టపడక్కర్లేదు. ఓ